శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం.
ఆది దంపతుల పాద పద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ సప్తమోక్షపురాలలో ఒక ప్రసిద్ధికెక్కిన మోక్షపురం అవంతిపురంలో ఈరోజు మనం అడుగుపెట్టాం. 1998లో మొదలుపెట్టి ఈనాటి వరకు తీర్థయాత్రలతో యాత్రాస్థలాలలో ప్రవచనాలతో మన ప్రణవపీఠం ఎంతోమంది భక్తుల్ని తరింపజేస్తోంది. అందుకే ప్రణవం నుంచి సమస్త లోకం ఆవిర్భవించినట్టుగా మన ప్రణవపీఠం నుంచి సమస్త శక్తిపీఠాలు, దివ్యస్థలాలు, జ్యోతిర్లింగాలు లోకవ్యాప్తం అవుతున్నాయి. మళ్ళీ ఈ యుగంలో మనకు ఆ పుణ్యం దక్కిందనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఒక సంకల్పం వచ్చింది, సంకల్పం కలిగించేవాడు శివుడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చేవాడు శివుడు, సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆత్మబలం, భౌతిక బలం అన్నీ ఇచ్చేవాడు శివుడు. ఆయన అనుగ్రహంతో సప్తమోక్షపురాలలోనూ కూడా ఏ పురములో ఏ సప్తాహం లేక ఏ నవాహం చేయాలో అలా చేసుకుంటూ వచ్చాం. దీంతో అనుకున్నటువంటి సప్తమోక్షపురాల కార్యక్రమం పూర్తవుతుంది. గురువుగారికి అంతా సమానమే. భక్తుల్లో ఒకరి మీద అభిమానం, ఒకరి మీద అభిమానం లేకపోవడం అనేది భ్రమ. ఎందుకని? ఈశ్వరుడికి ఈ సృష్టి అంతా ఒకటి, అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. జగత్తంతా ఈశ్వరమైనప్పుడు గురువులు కూడా ఈశ్వర స్వరూపులు కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు కనుక సహజంగా వారికి పక్షపాతం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అయినా సూర్యభగవానుడి కిరణాలు ఒక్కొక్క చోట బాగా ఎక్కువగా పడతాయి, అసలు ఒక్కొక్క చోట కిరణాలు పడవు. ఎందుకంటే ఆ పుచ్చుకునే శక్తి ఆ స్థలానికి ఉండదు కనుక. భక్తులు కూడా అందరూ ఒకటే అయినా గురువుగారి దృష్టిలో కొందరు ధ్రువ ప్రాంతాలు లాంటి వాళ్ళు, సూర్యకిరణాలు అక్కడ పడవు. కొంతమంది భారతదేశం లాంటి వాళ్ళు, ఇక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. కొందరు జపాన్ లాంటి వాళ్ళు, అక్కడ ముందు పడతాయి సూర్యకిరణాలు. అలాగే గురువు అనే ఒకనొక సూర్యభగవానుడి కిరణాలు శిష్యుల యొక్క అర్హతల్ని బట్టి, అంటే వారి స్థానాలను బట్టి అవి పడతాయి, ప్రసరిస్తాయి. పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి అన్నాడు. ఒక నీటి చెంబు తెచ్చి ఆ నీళ్ల చెంబులో కొంచెం నూనె వెయ్యండి, ఆ నూనె ఎలా జిడ్డయ్యి చెంబంతా వ్యాపిస్తుంది. నీటిలో పడిన నూనె అలా వ్యాపిస్తుంది తన జిడ్డుని. మానవుడు కూడా తీర్థయాత్రలు చేస్తే ఉట్టి తీర్థయాత్రలు చేయమని చెప్పలేదు. మళ్ళీ ఎస్తు సేవేత పండితాన్, పండితులతో గురువులతో వెళ్ళాలి, గురువులతో పాటు పారాయణకు వచ్చే పండితుల్ని సేవించాలి, అక్కడున్న వారిని సేవించాలి. అంటే కేవలం ఊరికి వెళ్ళామంటే వెళ్ళాం, అమర్నాథ్ వెళ్ళాం, లేకపోతే ఇంకో చారుధామ వెళ్ళామండి, ఓ దండం పెట్టుకున్నామండి, పరిగెత్తుకొచ్చామండి, హోటల్లో ఫోన్ చేసామండి అంటే అది యాత్ర కాదు నాయన. మీరు తీర్థయాత్రలకు ఎప్పుడూ గురు సమేతంగా వెళ్ళాలి. వారి ద్వారా ఏ స్థలంలో ఏం చూడాలి, దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి. అలా పండితులను సేవిస్తూ విశేషములు తెలుసుకుంటూ చెయ్యవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేస్తూ ఉంటే అటువంటి వాడికి జ్ఞానం పెరుగుతుంది. తస్య విస్తారిత బుద్ధి, వాడికి బుద్ధి వ్యాపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, బుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది, దానివల్ల ఋషి అవుతాడు. ఋషి అయితే అప్పుడు మోక్షం పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ తిరిగే వాళ్ళంతా ఈ పీఠాలతో పాటు యాత్రలకి తెలియకుండానే వారికి మేము ఋషులమనే అవగాహన లేకపోయినా వారంతా ఋషులు అవుతారు. ఋషి అయితే ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలో అయినా మోక్షం వస్తుంది. ఇక్కడే ఒక అనుమానం చాలామందికి, ఇన్ని మోక్షపురాలు ఎందుకు, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు కదా, కాశ్యాంతు మరణానుముక్తి అని కిందసారి కూడా మీరు అయోధ్య నుంచి తిరుగు ప్రయాణంలో కాశీ తీసుకెళ్ళి చెప్పారు, అక్కడ ఒక్కచోటే మమ్మల్ని అట్టే పెట్టచ్చు కదా, అక్కడే పురాణం చెప్పి ప్రణవపీఠ స్థాపన చేసి మమ్మల్ని అట్టే పెట్టి అక్కడ మరణించేటట్టు చేసి ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చెయ్యవచ్చు కదా అని కొందరు అడగవచ్చు. కానీ ఎంత గింజుకున్నా కాశీలో మరణించే యోగం రాదు ఈ జన్మలో అంత తేలిగ్గా. ఎందుకు రాదు అంటే అదే ఇప్పుడు ఈ శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చెప్పారు. ఈ జ్యోతిర్లింగాలు కొన్ని దివ్యక్షేత్రాలు తిరిగితే ఆ తిరగడం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ఆ జన్మలో నువ్వు మోక్షం పొందుతావురా అని చెప్పారు. అందుకే నిన్ను తిరగాలి, నేను చెప్పడం కాదు. అగస్త్య మహర్షిని లోపాముద్ర ఆయన భార్య ఏమండి కాశీలో మరణిస్తే మోక్షం అంటారు, శ్రీశైలం తీసుకొచ్చేమో శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ న విద్యతి అంటారు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండనప్పుడు ఇక్కడికి వచ్చి హాయిగా ఆ శిఖరం చూసి మోక్షం పొందొచ్చు కదా, అక్కడికి వెళ్ళి చచ్చి మోక్షం పొందడం ఎందుకండి అని అడిగింది ఆవిడ. పండితురాలు గనక చూసారా మహాత్ములు అడగడంలో గొప్పతనం, ఆవిడ చాలా గొప్ప పండితురాలు. నిజం చెప్పాలంటే లోపాముద్ర అగస్త్యుని కంటే బాగా చదువుకున్న పండితురాలు. కానీ భర్త దగ్గర నేను బాగా చదువుకున్నాను, మీకంటే నాకు ఉద్యోగంలో ర్యాంక్ ఎక్కువ అని ఎప్పుడూ అనలేదు. ఎంత వినయంగా చేతులు కట్టుకుని అమాయకురాల్ని మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకు తెలియక అడుగుతున్నాను, లోకం కోసం నా కోసం చెప్పండి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అంటున్నారు కదా, ఇదమేవ హి సత్యం చేత్ ఇదే నిజమైతే కిం అర్థం కాశీ ఇష్యతే ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం, కాశీకి ఇంకెందుకు వెళ్ళడం ఇది నిజమైతే అంది. మంచి ప్రశ్న వేశావు. శ్రీశైలం, తిరుపతి, స్వాణ, అహోబలం, ఇంకా అనేక జ్యోతిర్లింగాలు, ఈ శక్తిపీఠాలు, ఇవన్నీ తిరిగి పారాయణలు చేసి యజ్ఞాలు చేసి కళ్యాణాలు చేసి ప్రవచనాలు వినగా 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 అప్పుడు ఈశ్వరుడు సంతోషిస్తాడు. సంతోషించి వీరందరికీ రాబోయే జన్మలో కాశీలో మరణించే యోగం ఇస్తాడు. అప్పుడు వీడు కాశీకి వెళ్ళి అక్కడ చస్తాడు. అక్కడ శరీరం విడిచిపెట్టగానే అప్పుడు మోక్షం వస్తుంది. మోక్షం ఇవ్వడానికి కాశీకే తీసుకెళ్ళాలి ఆయన, కాశీలో మరణించేలా చెయ్యాలి. చెయ్యాలంటే వెనకాతల కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాగా వీడికి పుణ్యం పెరగాలి. ఆ పుణ్యం పెరగడానికి ఎంత ఖర్చు పెట్టి శ్రమపడి తపస్సు చెయ్యాలి. శరీర శ్రమ, మానసిక తపస్సు, వాచిక తపస్సు అనే మూడు తపస్సులు దీని ద్వారా వస్తాయి అని చెప్పాడు. అంటే ఇన్ని యాత్రలు ఎందుకు చేస్తున్నామంటే శరీరాన్ని కొంత అలిసిపోయేలా చేస్తాం కదా. ఇంటిలో కూర్చుంటే వేళకి హాయిగా తింటూ సుఖంగా పరుపుల మీద పడుకుంటారు, టెన్షన్గా నెలకెంతని పింఛను పుచ్చుకుని అదృష్టం ఉన్న వాళ్ళు పింఛను పుచ్చుకుంటూ వ్యాపారం చేసిన వాళ్ళు డబ్బు బ్యాంకులో వేసుకుని ఆ వ్యాపారం మానేసి హాయిగా బతుకుతూ సుఖంగా ఉండొచ్చు ఇంట్లో ఉంటే. కానీ అదే ఇక్కడ తిరిగితే రైల్లో కొంత శ్రమ తప్పదు, ఎంత బాగున్నా సౌకర్యాలన్నీ బాగున్నాయి, ఇక్కడికి వచ్చి ఎన్ని రూములు బాగున్నాయి, ఎంత పలహారం ఉన్నా తిరగాలి, అటు ఇటు తిరగాలి. 6 గంటలకు గురువుగారు రమ్మంటే రాకపోతే బాగుండదేమో అని పక్కవాడి కోసమైనా రావాలి. మన వాట ఎలా ఉన్నా పక్కవాడు లేచి స్నానం చేసి విభూతి పెట్టుకుంటే వీడు 8 లేచాడని పక్కవాడు అంటాడేమో అనే భయంతో వీడు 5:30 లేవక తప్పదు. ఈ విధంగా శరీరాన్ని కొంత శ్రమకి గురి చేస్తాడు. ఈ శ్రమ వల్ల శరీరం వేడెక్కుతుంది. ఈ వేడిని సంస్కృతంలో తపస్సు అంటారు. అంటే భగవంతుని కోసం లేక పక్కవారి కోసం అయితేనే తప్పనిసరిగా శరీరాన్ని బాగా కురిసింపచేస్తూ వేడెక్కేలా చేయటాన్ని కాయిక తపస్సు అన్నారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్నది కాయిక తపస్సు. శ్రమకు ఓర్చుకుని నడిచి పరిగెత్తి కంచాలు పుచ్చుకుని వేళకు అటు వెళ్ళి ఇటు వెళ్ళి విభూతి పూసుకుంటూ గుళ్ళో 3 అభిషేకం అంటే భస్మాభిషేకం కోసం 2 క్యూలో నిలబడుతూ చేసే ఈ శరీర శ్రమంతా శరీర తపస్సు, శారీరక తపస్సు, కాయిక తపస్సు. ఒక్క తపస్సు చాలదు మళ్ళీ. 2వది ఏంటి? వాచిక తపస్సు. ఇది కూడా ఉండాలి. కాశీలో మరణించే యోగం కలగాలంటే వాచిక తపస్సు అంటే ఏమిటనమాట, ఈ యాత్రకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా, ఇంటికి వెళ్ళాక కూడా చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక చెయ్యమంటే అంత తేలిక కాదు, ఒప్పుకోలేరు మీరు. మీరంటే మీలాంటి జ్ఞానులు కాదు నేను చెప్పేది, సహజంగా మామూలు వాళ్ళ గురించి చెప్తాను, మీరు మహాత్ములు, మీకు నేను చెప్పేది ఏముంది. వాచిక తపస్సు అంటే నోటితో ఎప్పుడూ మంచే పలకాలి. భార్యాభర్తలట యాత్రకు వచ్చినప్పుడు నియమం చెప్పారు ఈ జ్యోతిర్లింగాల్లో, ఏ స్థలంలో ఉంటే ఆ స్థల దేవత పేరుతో పిలుచుకోవాలట. అయోధ్య వెళ్ళామనుకోండి, భార్యని భర్త సీత సీత అని పిలవాలి, భర్త భార్యని రామ అనాలి. అలాగే ఇక్కడ ఉజ్జయిని వచ్చాం, కాశీ వెళ్ళాం, శివ శివ అని ఒకడు పిలుచుకోవాలి. ఎందుకంటే శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు గనక ఇద్దరు భార్యాభర్తలు శివ శివ అని పిలుచుకోవాలి. అంచేత శివశివ శివశివ అనుకుంటూ వెళ్ళిపోవటం అదే రహస్యం. ఇంకెక్కడ ఏదైనా సరే ఉప్మా పెట్టాలి మీకు ఎవరన్నా, ఉప్మా ఉప్మా అని అడగండి, శివ శివ అనండి, వాడికి అర్థమవుతుంది ఓహో పెట్టాలని. అర్థమైపోతే బయటికి వెళ్ళాక చెప్పండి, నాయన శివ అంటే ఉప్మారానని. గ్లాసు పెట్టి కడితే శివ అంటే కాఫీ అని వాడికి అర్థమవుతుంది అనమాట, కాఫీ డబ్బా దగ్గరికి వెళ్ళి. మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి శివ అంటే మంచినీళ్ళు పొయ్యాలని అర్థం అవ్వాలి. అంటే ఈ విధంగా మనం తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా శివ 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 లేదా నమశివాయ నమశివాయ ఇలా అనుకోవాలి. ఈ విధంగా మనం తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా శివ 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 లేదా నమశివాయ నమశివాయ ఇలా అనుకోవాలి. వాక్కుతో శివస్మరణ, పక్కవాళ్ళని పలకరించేటప్పుడు శివస్మరణ. ఒకవేళ ఇంకేమైనా మాట్లాడాల్సి వస్తే తిట్టకుండా, ఎవడైనా ఒకవేళ తప్పు చేశాడు అప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ పరుష వాక్కులు విడిచిపెడితే, శాంతంగా మాట్లాడితే, శుభగముగా మాట్లాడితే. కర్ణశుభగం అంటే ఏంటి, చెవులకు ఇంపుగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట చెవులకి ఆహ్లాదంగా ఉండాలి, చెవులు పగిలిపోయేలా ఉండకూడదు అన్నమాట. అలా ఉంటే అటువంటి వాడి వాక్కుని తపస్సుతో పోల్చారు. దీనికి వాచిక తపస్సు. ఇక్కడికి కూడా వచ్చి మా రూమ్లో ఉన్నాడండి వాడు, బట్టలు సరిగ్గా పెట్టుకోడండి, చెప్పులు అడ్డం పెడతాడండి అని పక్క వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏ గురువు గారి దగ్గరకు వచ్చి అస్తమాటు నా రూమ్ బాగాలేదు లేకపోతే అది బాగాలేదని, నీకు దాని మీదే దృష్టి ఉంటుంది, తిండి మీద, ఈ రూముల మీద, ఈ సౌకర్యాల మీద. అప్పుడు నీకు తపస్సు వస్తుంది, బాగులేదు దాన్ని బాగు చేయించుకుంటాం అది వేరే విషయం. కానీ ఎంతసేపు ఈ మనస్సు వికలమయ్యి శరీరముతో చేసే తపస్సుని వాక్కు పాడు చేస్తుంది అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మన వాక్కులు పవిత్రంగా ఉండాలి. ఇతరులను తిట్టడానికి కాకుండా ఇతరులను కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించడానికి ఉపయోగపడాలి. ఎవరినైనా నేను పొగిడానంటే అర్థం తక్కిన వాళ్ళని తిట్టడం కాదు, ఆ వ్యక్తిలో ఉన్న శివతత్వాన్ని పొగిడం. పలానవాడు గొప్పవాడని పొగిడితే అదిగో నా దగ్గరకు వచ్చి కూడా వాడిని పొగుడుతావా అని నా మీద అలిగితే దానివల్ల నాకేం నష్టం? అందరిలో పరమాత్మను చూడమని గురువుగారు అంతర్లీనంగా చెప్పారని అర్థం అన్నమాట. ఈ విధంగా వాక్కుని వాడడం వాచిక తపస్సు. 3వది మానసిక తపస్సు, ఆంతరిక తపస్సు. ఇది ఇంకా గొప్పది. మాట్లాడక్కర్లా, శరీరాన్ని కష్టపెట్టక్కర్లా, లోపల సర్వకాల సర్వావస్థలలో మనకు వచ్చే భావన, ఆలోచన చాలా గొప్పది. ఆలోచన వచ్చాకేగా మాట్లాడతాం మనం, ఆ ఆలోచనే ముందు పవిత్రంగా ఉండాలి.
సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మస్వరూపమే అనే భావన రావాలి. అప్పుడు మన మనస్సులో కలుషమైన ఆలోచన రాదు. అప్పుడు వాడికి వాక్కు పవిత్రమవుతుంది. వాక్కు పవిత్రమైతే శరీరం పవిత్రమవుతుంది. కాబట్టి అన్నిటికంటే తపస్సుల్లో గొప్పది ఆంతరిక తపస్సు లేక మానసిక తపస్సు. ఈ మూడు తపస్సులు చెయ్యడం కోసమే తీర్థయాత్రలు. ఈ మూడు చేస్తే అప్పుడు వాడికి ఏమిటి, కాశీలో మరణించే యోగం వస్తుంది. ఆ మూడు చేయడానికి ఇంత కష్టపడాలన్నమాట. దీనికి ధనం, శరీరం, మనస్సు ఇవన్నీ వ్యయం చెయ్యాలి. అందుకని ఈ యాత్రలు చెయ్యాలి సుమా అని శివపురాణం చెబుతున్నది. ఈరోజు మొదలుకొని మనం 7 రోజుల పాటు వీటిల్లో ఉన్న అనేక విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇప్పుడు చెప్పుకుంటున్న ఉజ్జయినీపురానికి చరిత్ర చాలా గొప్పది. ఇటు ఇతిహాసం అటు పౌరాణికం రెండింటిని సాహిత్యంతో మేళవించిన దివ్య స్థలం అవంతీపురం. అంటే సృష్టి ఆరంభకాలం నుంచి ఉన్న ప్రదేశం మధ్యప్రదేశం. అంటే ఈ స్థలంలో గ్రహాలలో కుజుడు పుట్టాడు. ఈ స్థలంలో కాలభైరవుడు భక్తులకి స్వయంగా దర్శనమిచ్చాడు. విక్రమార్కుడికి బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. విక్రమార్క మహారాజు గారు పరిపాలించిన దివ్యస్థలం. ఇక్కడ అమ్మవారు మహాకాళి విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన అర్హత ఇచ్చింది, ఆయువిచ్చింది. 2000 సంవత్సరాలు జీవించే భాగ్యం భట్టి అని ఆయనకి ఇచ్చింది. అంటే విక్రమార్కుడి తమ్ముడు, ఆయనకే మరో పేరు భర్తృహరి. ఇంత శారీరక మానసిక తపస్సులు చేసుకున్న మహానుభావులైన రాజుల చరిత్రతో కూడిన స్థలం కూడా. ఇవన్నీ ఒక పక్కన పెడితే మహాకవి కాళిదాసు గారు ఇక్కడే కవి అయ్యాడు. అంతకు పూర్వం దాకా పామరుడిగా ఉండేవాడని జగత్తులో ఒక కథ ప్రసిద్ధికెక్కింది, ఐతిహ్యం అది. ఆయనకి కూడా పాండిత్యం లేదట మొదట్లో. ఆయనేం పుట్టుకతో పండితుడు కాడు, గొర్రెలు కాసుకునే ఒక సామాన్యుడు. ఇక్కడ ఉన్న మహాకాళీమాత దివ్యానుగ్రహం పొందాడు. ఆ మాతృకటాక్షంతో ఆవిడ నాలిక మీద బీజాక్షరాలు రాయడంతో నవార్ణ మంత్రం రాసిందిట. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది నవార్ణ మంత్రము అంటారు. దుర్గా సప్తశతిని కానీ లేక దేవీ నవరాత్రుల్లో పూజ చేయడం కానీ అభ్యాసం చేసేవారికి నవార్ణ మంత్రము అని ఒక విశేషం తెలుస్తుంది. 9 అక్షరముల మంత్రం. ఈ మంత్రం లేకుండా అసలు నవరాత్రుల్లో పూజ చేయకూడదు, దేవీ భాగవతం చెప్పకూడదు. ఈ మంత్రాన్ని ఉపదేశం పొందని వాడు దేవీ భాగవతం చెబితే అటువంటి వాడిని చూచి సరస్వతీదేవి కుంచుకుపోతుందిట. అప్పుడు వాడు నరకానికి పోతాడని చెప్పారు. అంటే నవార్ణ మంత్రం గురించి తెలియని వాళ్ళు ఇవాళ దేవీ భాగవతం చెప్పేస్తున్నారంటే వాడు మహాపాపి అని అర్థం అన్నమాట. ఆ మహామంత్రాన్ని అమ్మవారు కాళికాదేవి నాలుక మీద రాసింది కాళిదాస కవికి. దాంతో ఆయన విజృంభించి కవిత్వం చెప్పాడు. అది ఇక్కడే పుట్టింది. అంటే గ్రహం పుట్టింది ఇక్కడ. శక్తిపీఠం ఇది, జ్యోతిర్లింగ స్థానం ఇది, మహాకాళి స్థలం ఇది, అన్నిటికీ మించి విక్రమార్క సింహాసనం ప్రత్యక్షమైన స్థలం ఇది, భర్తృహరి గుహలతో ఉన్న స్థలం ఇది, బేతాళుణ్ణి జయించి భుజం మీద వేసుకుని పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని దించొచ్చాడని మీరు చదువుకున్న కథలు జరిగిన స్థలం ఇది. సాధారణ పుణ్యాత్ములకి ఈ యోగం రమ్మంటే రాదు. అందుకని దీనిని సార్థకం చేసుకోవాలి. ఇప్పుడు రావడం గొప్ప స్థలం, ఉండడం యోగం. ఆ ఉన్నదాన్ని సఫలీకృతం చేసుకోవాలి. డబ్బు రావడం కాదు, ఆ డబ్బుని జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలి. 1 లక్ష రూపాయలు మన చేతిలో ఎవడన్నా పెడితే 1 లక్ష ఇచ్చిన వాడికి పుణ్యం వచ్చింది, కానీ పుచ్చుకున్న వాడికి ఇంటికి పట్టుకెడితే కదా ఉపయోగం. ఈ ఫలితం కూడా అటువంటిది. కేవలం 1 లక్ష రూపాయలు లాంటి సామాన్య ధనంతో పోల్చడానికి వీలు కాని అమూల్య ధనం ఈ మోక్షధనం అన్నమాట. ఒకప్పటి మాట, ఈ చరాచర జగత్తంతా నీటితో మాత్రమే నిండి ఉంది. అప్పుడు ఇక్కడ నీరు తప్ప మీరెవ్వరూ లేరు. భూమి లేదు, ఆకాశం పైన కనబడుతోంది, శూన్యం, కింద జలం. అంతర్లీనంగా ఉన్నాయి మిగతా భూతాలు, కనపడవు. అగ్ని ఎక్కడుందో కనపడదు, భూమి ఎక్కడుందో తెలియదు, వాయుదేవుడు అసలు ఎప్పుడూ కనపడ్డ స్పరిశ తప్ప. అలా చరాచర జగత్తంతా జలప్రళయంలో ఉన్నప్పుడు
హాయిగా పాల సముద్రంలో నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఓ తామర పువ్వు బయటకు వచ్చింది. ఈ తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. తెల్ల తామర పువ్వు, పుండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. ఆయన నాభిలో ఉన్నది పుండరీకం. ఈ తెల్ల తామర పువ్వు క్రమంగా విచ్చుకుంది, వికసించింది. వేయి రేకుల తామర పువ్వు పూర్తిగా విచ్చుకోగానే అందులో నుంచి ఒక అందమైన బాలుడు ఎర్రగా ఉన్నాడు. ఆయన తామర పువ్వు, ఎర్రని తామర పువ్వు ఎలా ఉంటుందో, గులాబీ పువ్వు రేకులు ఎలా ఉంటాయో అంత ఎర్రగా ఉన్నట్ట బాలుడు. 5 తలలతో పుట్టాడు, పంచముఖుడు, కోమలంగా ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉన్నాడు అనమాట. ఎర్రగా ఉన్న పిల్లవాడు బొగ్గల్లా పట్టుకోండి, కందిపోతుంది బొగ్గ, అలా ఉన్నాడు. ఆయన పుట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు, అలా నోరు తెరిచి ఆవులించాడు. చంటి పిల్లలు అప్పుడే పుట్టే పిల్లలు భలే ఆవులిస్తారు, ముచ్చటగా ఉంటుంది, నోట్లో పళ్ళు ఉండవు అంటే ఆవులించాడు. అప్పుడప్పుడు పురాణం వింటూ వింటూ కొంతమంది నిద్రపోయి ఆవులించినట్లుగా. ఆ ఆవులించగానే నోరు ఎలా తెరుచుకుంది, నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చింది. సహజంగా నోట్లో చిన్నపిల్లలు చొంగ గారుతుందే, బొత్తిగా చొంగ నల్లాక లాలాజలం అని సంస్కృత పదం వాడతాం అన్నమాట మనం. అది బయటికి వచ్చినప్పుడు ఒక తమాషా జరిగింది. ఈ తామర పువ్వులోంచి 4 తుమ్మెదలు బయటకు వచ్చాయి, నల్లగా ఉన్న గండు తుమ్మెదలు. తుమ్మెదలు ఏం చేస్తాయి, తామర పువ్వు మీద వాలి తేనె తాగుతాయి. శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న తెల్ల తామర పువ్వు మీద వాలిన ఈ 4 తుమ్మెదలు జమ్మని ఝంకారం చేస్తూ ఆ తేనె తాగుతున్నాయి తామర పువ్వులో. అప్పుడు వాటికి ఏం జరిగింది, ఆ తామర పువ్వులో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు 5 ముఖాలు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాడు పైగా. ఆయన నోరు తెరిచాడు, నోట్లోంచి లాలాజలం వచ్చింది. వెంటనే తుమ్మెదలు అనుకున్నాయి, ఇంతవరకు తెల్ల తామర పువ్వులో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఎర్ర తామర పువ్వు పుట్టింది, కొత్త తామర పువ్వు. ఈ తామర పువ్వు కూడా వికసించింది, ఈ తామర పువ్వులోంచి తేనె కారుతోంది అనుకుని ఆ పుట్టిన బిడ్డ నోటిలోంచి కారుతున్న లాలాజలాన్ని తేనె అనుకుని తాగడానికి లోపల దూరే. దాంతో చంటి పిల్లాడు కదా ఉక్కిరి బిక్కిరైపోయి తూ తూ అనుకుంటూ ఇలా కొట్టుకోవడం మొదలెట్టాడు. అసలు ఎంత గొప్ప అద్భుతమైన ఊహో ఆలోచించండి. పోతన గారు రాశారండి భాగవతం దశమస్కంధంలో దీని గురించి, ముసరుతులు ముఖ చతుష్కముఖల తనయుడాడి బొడ్డు దమ్మివాని. ముసిరేటటువంటి తేనెటీగలు తుమ్మెదలు పక్కకి తోలుకుంటూ 4 ముఖములతో ఒక బిడ్డ ఆడుకుంటున్నాడు అని. ఆ బిడ్డ ఆడుకుంటున్న తామర పువ్వు బొడ్డులో కలిగి ఉన్నాడు అని. ఈ పాటికి మీకు అర్థమైంది ఆ బిడ్డ ఎవరు, ఆయనే బ్రహ్మ. ఏమండి 4 తలలు కదా, కానీ 5 అంటున్నారు ఏమిటి అంటే, పుట్టినప్పుడు ఆయన 5 తలలతో పుట్టాడు. 5వ తల ఏమైంది, శివుడు పటుక్కున ఒక్కసారి చిటికన వేలుతో నరికి పారేశాడు. అందుకే ఆయన చేతికి ఆ పుర్రె అతుక్కుంది, దానిని బ్రహ్మకపాలం అంటారు. 5 తలలు కాస్తా 4 తలలయ్యాయి. ఎందుకయ్యాయంటే అహంకారం వల్ల. ఎవరమైనా మనం అహంకరించి పరమాత్ముడితోటే యుద్ధానికి వెడితే నన్ను మించినవాడు లేడనుకుంటే, ఏ తలతో మనం అహంకరించామో, ఏ తలతో పెద్దల్ని తిట్టామో, ఏ తలతో వాగకూడని వాగుడు వాగామో, ఆ తలని పట్టుకుని దించేస్తాడు ఆయన. తన దగ్గర ఎట్టే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంతకీ ఏం జరిగింది, ఈ తుమ్మెదల్ని పక్కకు తోలాడు. చూస్తూ ఉండగా ఆ బిడ్డకి కొంచెం యవ్వనం వచ్చింది, 30 సంవత్సరాల యువకుడయ్యాడు. ఇంకా వయస్సు దాటదు ఆ యువకుడికి, అనగా బ్రహ్మగారు ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడిగా మాత్రమే ఉంటాడు. అందంగా ఎర్రగా గులాబీ రంగులో ఉంటాడు. అందువల్లే నేను చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పాను, పొరపాటును కూడా బ్రహ్మగారికి ముసలిగడ్డం పెట్టకండి. వీళ్ళకంటే రిటైర్మెంట్ ఉంటుంది, కానీ బ్రహ్మగారు ఎప్పుడూ దేవతలు, త్రిదశులు. త్రిదశత్వం అంటేనే 3 పదులు 30 ఏళ్ళు అని అర్థం, 3 దశ. వాళ్ళకి వార్ధక్యం ఉండదు. అంచేది ఎప్పుడు ఒత్తుగా జుట్టుతో, కిరీటంతో, అందమైన ముఖాలతో, లలితమైన పదాలతో, లలితమైన వాక్కులతో, మృదువైన శరీరంతో ఉంటాడు బ్రహ్మ. అటువంటి బ్రహ్మగారి నోట్లో 4 తుమ్మెదలు ఇందాక దూరే అని చెప్పానే,
ఆ తుమ్మెదలే నాలుగు వేదములు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుంచి వినిర్గతమయ్యాయి ఈ నాలుగు వేదాలు. ఎప్పుడు నాలుగు తుమ్మెదల రూపంలో ఆ పొండరీకంలో ఉంటూ తెల్ల తామర పువ్వులో ఉంటూ ఝంకారం చేస్తాయి. అది ఝంకారం కాదు, ఓంకారం. తుమ్మెదల్ని పక్కకు తోలాడు. చూస్తూ ఉండగా ఆ బిడ్డకి కొంచెం యవ్వనం వచ్చింది. 30 సంవత్సరాల యువకుడయ్యాడు. ఇంకా వయస్సు దాటదు ఆ యువకుడికి. అనగా బ్రహ్మగారు ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడిగా మాత్రమే ఉంటాడు. అందంగా ఎర్రగా గులాబీ రంగులో ఉంటాడు. అందువల్లే నేను చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పాను, పొరపాటున కూడా బ్రహ్మగారికి ముసలిగడ్డం పెట్టకండి. వీళ్ళకంటే రిటైర్మెంట్ ఉంటుంది, కానీ బ్రహ్మగారు ఎప్పుడూ దేవతలు, త్రిదశులు. త్రిదశత్వం అంటేనే 30 ఏళ్ళని అర్థం, త్రిదశ. వాళ్ళకి వార్ధక్యం ఉండదు. అంచేది ఎప్పుడు ఒత్తుగా జుట్టుతో, కిరీటంతో, అందమైన ముఖాలతో, లలితమైన పదాలతో, లలితమైన వాక్కులతో, మృదువైన శరీరంతో ఉంటాడు బ్రహ్మ. అటువంటి బ్రహ్మగారి నోట్లో నాలుగు తుమ్మెదలు ఇందాక దూరేయని చెప్పానే, ఆ తుమ్మెదలే నాలుగు వేదములు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుంచి వినిర్గతమయ్యాయి ఈ నాలుగు వేదాలు. ఎప్పుడు నాలుగు తుమ్మెదల రూపంలో ఆ పొండరీకంలో ఉంటూ తెల్ల తామర పువ్వులో ఉంటూ ఝంకారం చేస్తాయి. అది ఝంకారం కాదు, ఓంకారం. అదే వేదములలో ఉండేటటువంటి మంత్రముల స్వరము అంటారు. ఒక తుమ్మెద ఋగ్వేదం, మరొక తుమ్మెద యజుర్వేదం, మరో తుమ్మెద సామవేదం, మరొక తుమ్మెద అథర్వణ వేదం. నాలుగు తుమ్మెదలు, నాలుగు వేదములు. ఆ వేదములు ఎవరూ చదవక్కర్లా, తమంత తామే తమ స్వరాలు బయటికి తీసుకొస్తాయి. అది అదృష్టం. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది ఇక్కడ. ఈ పుస్తకం నేను చెబితే మీకు అర్థమవుతుంది, కానీ పుస్తకం తనంత తాను మాట్లాడుతుందా? కానీ వేదములు ఎలా కాదు, అవి పుస్తకాల కింద ఉండవు, తమంత తామే పలుకుతాయి, స్వర రూపంలో ఉంటాయి. అందుకే స్వరప్రధానములు అన్నారు వాటిని. వేదములు వినాలి, చదవడం కాదు చేయటం. బ్రహ్మగారి నోట్లో దూరడం వల్లే బ్రహ్మగారికి పుట్టుకతో ఏమైందన్నమాట, ఇప్పుడు వేదజ్ఞానం వచ్చేసింది. వేదము తనంత తాను నోట్లో గెడితే ఇంకా వేదజ్ఞానం రాకుండా ఎందుకు ఉంటుంది? అందుకని మొట్టమొదట వేదజ్ఞానమును పూర్తిగా గ్రహించిన వాడు బ్రహ్మ మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, సోమకాసురుడు అనేవాడు వేదములను అపహరించాడు అంటే ఇలా పుస్తకాలు పట్టుకుపోవడం కాదు, ఇంకో పుస్తకం ప్రింట్ చేసుకోకూడదా అని చాలామందికి అనుమానం అనమాట. ఈ స్వరము, ఆ తుమ్మెదల రూపంలో ఉన్న స్వరాలు అపహరించాడు, జ్ఞానం అపహరించాడు. ఇవాళ భాషలో చెప్పాలంటే కంప్యూటర్లో భద్రపరిచిన డేటా అని ఉంటుంది, దాన్ని వైరస్ పాడు చేస్తుంది. ఆ వైరస్ పాడు చేసినట్టే ఎవరైనా కష్టపడి రికార్డింగ్ చేసిన తర్వాత తెక్కొచ్చిన వాడు ఎవడన్నా దాన్ని డీలీట్ చేస్తే ఎలా పోతుందో అలా పోగొట్టేవాడు సోమకాసురుడు. కంప్యూటర్కు వైరస్ పెట్టే తెగుళ్ళు లాంటి వాడు. ఆ తెగులును అన్నమాట శ్రీ మహావిష్ణువు చంపడం అంటే. సోమకాసురుడు అటువంటి ప్రమాదకారుడు. ఈ స్వరమును అపహరిస్తూ ఉంటే వాడిని చంపి ఆ స్వరం తిరిగి బ్రహ్మకిచ్చి వేదస్వరం నాశనం కాకుండా కాపాడినవాడు. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మగారు పుట్టాడు, వేదాలు జ్ఞానం తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఆయన చెవిలో సృష్టి చెయ్యి, సృష్టి చెయ్యి అని మాటలు వినబడ్డాయి. ఆయన వెంటనే సృష్టి చేయడానికి సిద్ధపడి ఎలా చెయ్యాలి అన్నాడు. అమ్మ అనుగ్రహం ఉంటే సృష్టి చేస్తావు అని చెవిలో వినబడింది. వెంటనే అప్పుడు ఆయన అమ్మవారి బీజాక్షరములు ఐం క్లీం సౌహ్ అంటారు. ఈ మూడు బీజములని భక్తి శ్రద్ధలతో జపించాడు. జపం చేయగానే జ్ఞానస్వరూపిణి అయిన మహాదేవి జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆయన మస్తకంలో చేరింది. అప్పుడు ఆయనకి జ్ఞానం కలిగి సృష్టి చేయడం మొదలెట్టాడు. సృష్టి చేద్దామనుకోగానే ఆయన సంకల్పం వల్ల మనస్సులో నుంచి, ముఖంలోంచి కొంతమంది బయటకు వచ్చారు. వారిలో దక్షుడు, అంగిరుడు, మరీచి, అత్రి, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, పులస్త్యుడు, ఈ వీళ్ళందరూ ప్రజాపతులు, బ్రహ్మమానసపుత్రులు. నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, మణిభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు మహానుభావులు, బ్రహ్మమానసపుత్రులు, యోగులు, బ్రహ్మ ఋషులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కొందరు పుట్టారు.
వీళ్ళంతా వివాహాది సంబంధాలు లేకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రాణితో సంబంధం లేకుండా పుట్టి ప్రపంచంలో ఎవరి దారిన వారు ఒక్కొక్క మార్గంలో ధర్మాన్ని వ్యాపింపజేశారు. ఇప్పుడు బ్రహ్మగారికి ఒక కోరిక కలిగింది, ఎంతసేపు నా ముఖంలోంచి చేతుల్లోంచి అక్కడి నుంచే మానవుల్ని సృష్టిస్తే ఎలాగా, మానవులను కొందరిని దేవతల్ని కొందరిని ఇంకా రకరకాల జాతుల వాళ్ళని సృష్టిద్దాం, సుర సిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు ఎన్నో సృష్టించాలి, ఇవి ఉండడానికి స్థానం కావాలి, స్థానం లేకపోతే ఎలా మరి అనుకుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఆయన భూమిని రసాతలం నుంచి పైకి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు భూమి వచ్చింది, నీరుంది, ఆకాశం ఉంది, నీటిని మధించి అందులోంచి అగ్నిని పుట్టించాడు. అందుకే అగ్నికి అప్యుత్తం అంటే నీటి నుంచి పుట్టింది అని అర్థం, నీళ్ళల్లోంచి పుట్టింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే అగ్నికి జన్మస్థానం నీరు, కానీ మళ్ళీ ఈ నీళ్ళే దాన్ని అర్పేస్తాయి. పుట్టించింది నీరే, చంపేది నీరే. జలాల్లోంచి పుట్టింది అగ్ని, మళ్ళీ అగ్ని నార్చేది ఎవరన్నమాట, జలమే. ఆ తర్వాత క్రమంగా వాయువు ఎలాగో ఉండనే ఉంది, ఆకాశం ఉంది, జలం ఉంది, అగ్ని పుట్టింది, భూమి వచ్చింది. రాగానే బ్రహ్మగారు మరికొంతమందిని సృష్టించాడు. ఆయన కుడి చేతి నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, పరమ బలశాలి, అందంగా ఉన్నాడు, గిరదాల జుట్టుతో కిరీటంతో చెవులకి కొండలాలతో పుట్టాడు, మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులతో పుట్టాడు. ఒరే స్వయంభూ అంటే బ్రహ్మ, నా నుంచి పుట్టావు గనక నువ్వు స్వయంభువు అన్నాడు ఆయన్ని. అంటే స్వయంభువు మను అలా పుట్టాడనమాట, తనంత తాను పుట్టిన బ్రహ్మగారి నుంచి పుట్టాడు. ఎడమవైపు నుంచి ఒక అందగత్తె పుట్టింది, ఆవిడికి శతరూప అని పేరు పెట్టారు. ఈ శతరూపని స్వయంభువుని భార్యాభర్తల్ని చేసి బ్రహ్మగారు, ఇంక ఇక్కడి నుంచి నా శ్రమ కొంత తగ్గిస్తున్నాను, ఈరోజు నుంచి మీరు దంపతులుగా ఉండండి, రతిక్రీడల ద్వారా సంతానోత్పత్తి చెయ్యండి అన్నాడు. అంత పూర్వం ద్వారా తన సంకల్పంతో సృష్టించాడు, ఇక్కడి నుంచి శరీర సంబంధమైన సృష్టి చెయ్యండి అన్నాడు. మొట్టమొదటి దంపతులు వాళ్ళు, అదిగో ఆ స్వయంభూ మనువుకి శతరూపకి పుట్టినటువంటి పిల్లలే అప్పటి నుంచి మానవ జాతికి మూలం. మనువు కొడుకులు గనక మనల్ని మానవులు అన్నారు, మనోహ అపత్యంపమాన్ మానవ, అది మనువు కొడుకు గనక మానవుడు. ఈ స్వయంభూ మనువుకి ప్రియవ్రతుడు ఉత్థానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారన్నమాట. ఇంకా అక్కడి నుంచి పరంపర పుట్టుకొచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పుట్టిన జనంలో రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఇందులో ఒక కుర్రవాడు పుట్టాడు, వాడి పేరు పురంజనుడు. ఈ పురంజనుడికి ఒక నగరం కట్టుకోవాలని కోరిక కలిగింది. ఎంతసేపు వర్షంలో తడవడం ఏమిటి, మంచులో ఉండడం ఏమిటి, ఎండలో ఉండడం ఏమిటి, మా నాన్నగారు వాళ్ళంటే ఎక్కడైనా ఉంటున్నారు, ఎందుకో ఎప్పుడూ బయట ఉంటే రొంప పడుతున్నట్టు అనిపిస్తోంది, దగ్గు వస్తుంది, శరీరంలో మార్పులు వస్తున్నాయి, కాబట్టి ఇలా కాదు కొంత సుఖపడాలనిపించింది వాడికి, ఆలోచన వచ్చింది. వెంటనే వాడు కొంతమంది మనుషులు పోగేసి మంచి కోట కట్టాడు. ఈ కోటకి 9 ద్వారాలు పెట్టాడు, ఏకంగా 9 ద్వారాలు, 9 తలుపులు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి సింగిల్ డోర్ అయితే కష్టం కదా, అందుకని 9 ద్వారాలు పెట్టాడు. ఈ 9 ద్వారాలు పెట్టిన తర్వాత తన భార్యతో అందులో మకాం పెట్టాడు. ఇంక ఇక్కడి నుంచి ఈ ఎప్పుడైతే ఇల్లు కట్టాడో ఆకలి వేయడం మొదలెట్టింది. ఈ ఆకలి కోసం బ్రహ్మదేవుని అడిగి బీజాలు తెచ్చుకున్నాడు, వరి, గోధుమ, ఇవన్నీ అవే నమ్మక చమకాల్లో, గోధుమ ఆశ్చమే శ్యామాక ఆచమే, శ్యామాకములని ఒడ్లు, అవి ఒక రకమైన ధాన్యం, గోధుమలు, ఇలాంటి అన్ని ధాన్యాలు కూడా ఈశ్వరానుగ్రహంతో పొందాడు. అంటే ఇంకెక్కడి నుంచి అంత కష్టం మొదలైంది. అప్పటిదాకా హాయిగా తపస్సుతో బతికారు. ఈ దిక్కుమాలిన వాడి ఆలోచన వల్ల నవద్వారపురం వచ్చింది, పురంలో సంతానాలు మొదలైనవి మొదలయ్యాయి, శరీర వ్యామోహం పెరిగింది, దాంతో తిండి తెప్ప శుభ్రత, శరీరం నుంచి చెమట రావటం ఇవన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు ఉన్న ఈ శరీరానికి మూలకారకుడు ఆ పురంజనుడు. వాడు చాలా కాలం పాటు ఇదంతా నాఘనత నాఘనత అనుకున్నట్ట, నా అంత గొప్పవాడు లేడు, నేను కోట కట్టాను, గోధుమల వంటి ధాన్యాలు పండించాను, పిండి వంటలతో భోజనం చేస్తున్నాను, భార్యతో తిరుగుతున్నానని. హఠాత్తుగా వీడి శరీరంలో మార్పు వచ్చింది. ఒక రోజున వాళ్ళ ఆవిడ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది వింటే కానీ శివపురాణం తత్వం తెలియదు. ఇంత గొప్ప పురాణం, విచిత్రమైన పురాణం ఎక్కడ ఉండదు. ఒకరోజున భార్య, ఏమండి నాకు స్నానం తర్వాత కట్టుకోవడానికి అక్కడ చీర ఉంది పట్టుకురండి, చీర పట్టుకెళ్ళడం మర్చిపోయాను అంది. ఆయన టక్కన ఇక్కడ ఇలాంటి ఒక వేదిక ఉంది అక్కడ, ఆ వేదిక మీద నుంచి కిందకి ఢామ్మం దూకాడు. రోజు దూకేవాడు ఆవిడ కోసం, కానీ ఈ రోజు దూకగానే మోకాలు విరిగింది, నొప్పి పుట్టింది, ఇంకా గిజగిజలాడిపోయాడు. రోజు దూకుతున్నట్టే ఇవాళ కూడా ఈ స్టేజీ మీద నుంచి దూకాను కదా, ఈ వేదిక మీద నుంచి ఎందుకు కాళ్ళు నొప్పి పుట్టాయి, కదలలేకపోయాడు. అప్పుడు పరుగు పరుగున భట్లు వచ్చారు, కట్లు కట్టారు, 10 రోజులు లేవలేకపోయాడు. తర్వాత చెయ్యి పెరగడం మొదలెట్టింది, ఊపిరి తీసుకోవడంలో తేడా వచ్చింది, గొరక వచ్చింది. ఎందుకో వీడికి అనుమానం వచ్చింది, ఏమిటిది నా శరీరమేనా అని అద్దంలో చూసుకున్నాడు. వీడికి భయం వేసింది, నేనా ఇప్పుడు ఈ అద్దంలో చూసుకుంటున్న శరీరం నాదే. నా జుట్టు నల్లగా ఉండేది, ముక్కు కళ్ళు అన్నీ మంచి తెలియని కాంతిని వెదజల్లేవి. ఇప్పుడు ఈ ముక్కు డొక్కైపోయింది, కళ్ళు లోతుకెళ్ళాయి, చూపులు ఆండంలా, కాళ్ళు చేతుల్లో వణుకొస్తోంది, నల్లని జుట్టు దూది పింజల్లాగా తెల్లగా అయిపోయింది. ఓరి బాబోయ్, అయితే ఇంతకాలం ఈ శరీరం నేను అనుకున్నాను, ఈ శరీరం నా ఘనత అనుకున్నాను, నేను గొప్ప అని అనుకున్నాను, కాబట్టి ఈ శరీరం మీద నాకు అధికారం లేదు అని అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో అక్కడికి ఒక ఆయన వచ్చారు, ఆయనే నారద మహర్షి. నాయన నువ్వు పేరే పురంజనుడివి, అహంకారంతో బతికావు, ఈ శరీరం నీది కాదురా, ఈశ్వర సృష్టిరా, శివమాయ వల్ల పదే పదే శివపురాణంలో శివమాయ 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 అంటాడు. ఆ మాయ ఎంతటి వాడినైనా పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకోకపోతే అసలు బతకలేరు మీరు. ఆ మాయే లేకపోతే ఇక మీకు ఏ కోరిక ఉండదు, ఇంక ఇంటికి ఎందుకు వెళ్ళడం అని ఇలా కూర్చుంటారు. ఈ శరీరం నా ఘనత అనుకున్నాను, నేను గొప్ప అని అనుకున్నాను, కాబట్టి ఈ శరీరం మీద నాకు అధికారం లేదు అని అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో అక్కడికి ఒక ఆయన వచ్చారు, ఆయనే నారద మహర్షి. నాయన నువ్వు పేరే పురంజనుడివి, అహంకారంతో బతికావు, ఈ శరీరం నీది కాదురా, ఈశ్వర సృష్టిరా, శివమాయ వల్ల పదే పదే శివపురాణంలో శివమాయ 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 అంటాడు. ఆ మాయ ఎంతటి వాడినైనా పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకోకపోతే అసలు బతకలేరు మీరు. ఆ మాయే లేకపోతే ఇక మీకు ఏ కోరిక ఉండదు, ఇంకింటికి ఎందుకు వెళ్ళడం అని ఇలా కూర్చుంటారు. కానీ అలా వెళ్లకుండా కుదరదుగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవలసిందే. ఈ శివమాయ ఎంత గొప్పదో చెప్పేట. అప్పటిదాకా శివపురాణం శివుడి కథలు వింటున్నవాడు ఇంక నేను అన్నీ విడిచిపెట్టి శివుళ్ళు ఐక్యమైపోవాలి, గురువుగారి సేవ చేసుకుంటే ఆయన వెంట తిరుగుదాం అనిపిస్తుందిట. ఒక్కసారి స్వస్తి అనగానే ఇలా దులుపుకు లేవగానే గురువుగారిని కూడా ఒక్క తోపు దోసి దారివ్వకుండా ఆయన గింటి వెళ్ళిపోతాడు వీడు. అది శివమాయ. ఎన్నిసార్లు చెప్తారు మీరు ఒకసారి శివపురాణం చదవండి, శివమాయ అంటే ఇదన్నమాట. అయ్యి బాబో మా గురువుగారు దేవుడు అండి, ఈయనకి సేవ చేద్దాం అనిపిస్తుందట రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా. రైలు రావడంతో మాయ ఆయన తోపు దోసి వీడు ఎక్కేస్తాడు. ఆ ఎక్కాక ఒక గంట పోయాక, ఏమండి ఇందాక స్టేషన్లో గురువుగారు కనిపించారు ఎక్కారంటారా అంటట. అప్పుడు కొంచెం గుర్తొస్తుంది అది కూడా శివమాయ. ఎంత విచిత్రం ఇది. ఆ శివమాయలో పడి ఈ శరీరం నువ్వు అనుకున్నావురా, శరీరం మార్పుకి గురవుతుంది, నీ శరీరానికి అసలు అర్థం ఏమిటో తెలుసా, శీర్యతే ఇది శరీరం, నశించిపోతుంది శిథిలం అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు నువ్వు పొందిన స్థితి వార్ధక్యం, ఇదివరకు యవ్వనంలో ఉన్నావు, అప్పుడు దూకావు, ఇప్పుడు ఆ యవ్వనం ఉందనుకుని పిచ్చేళ్ళలో దూకావు, దూకావు కానీ మనస్సుకి యవ్వనం ఉంది కానీ శరీరానికి యవ్వనం లేదు, అందుకే కాలు విరిగింది, ఇంకా క్రమంగా నశించిపోతుంది, ఇక ఇక్కడి నుంచి జాగ్రత్త పడాలి అన్నాడు. అనగానే అప్పుడు వాడు నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. అప్పుడు ఈ కథలో ఉన్న అంతరార్థం మీరు తెలుసుకోవాలి. వాడి పేరు పురంజనుడు అంటే అర్థమైంది కదా, పురము అంటే శరీరం, శరీరమే నేనని భ్రమ కలిగిన వాడు పురంజనుడు. అదనవాడు పురములో ఉండడం అంటే. రెండవది నవద్వారాలు అంటే ఏమిటి, ముక్కులు కళ్ళు చెవులు నోరు మలమూత్ర స్థానాలు. ఎన్నయ్యాయి మొత్తం? 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కులు 6 నోరు 7 మలద్వారం మూత్రస్థానం 2 9
ఈ తొమ్మిది ద్వారములతో కూడిన మన శరీరమే ఆ పురంజనుడు. ఇందులో ఉన్న ఆ పురంజనుడు యొక్క ఆత్మే మనం. ఈ తొమ్మిది ద్వారాలు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? వీడు కోట, ఇదే వీడి శరీరం అనే కోట, శిథిలమైపోయింది దరిద్రపు కోట. ఇందులో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళిపోతాం మనం, కానీ ద్వారం గుండా వెళ్లకుండా అద్వారం గుండా వెళ్ళాలి మనం. అనగా, నాయన నువ్వు ఎప్పుడు ఈ శరీరం నేననుకుని ఇందులో కూర్చుంటే నువ్వు చేసే పాపాల వల్ల ఏదో ఒక ద్వారం గుండా నీ ప్రాణం పోతోందిరా. అందులో ప్రాణం పోయే స్థానాలు అధస్థానాలు అయితే మరీ ప్రమాదం. మలద్వారం గుండా ప్రాణం పోతే వాడు నరకానికి పోయినట్టే పరమ నీచ జన్మవాడిది. మనం చాలా చోట్ల చెప్పుకుంటున్నాం కదా, ఏమని ఇప్పుడేనండి పాపం మల విసర్జనకని శౌచాలయానికి వెళ్ళాడండి, అందులోకి వెళ్ళి చచ్చిపోయాడండి అంటే వాడు అలా విడుతూ చచ్చిపోయాడు అనమాట. వాడి ప్రాణవాయువు అపానవాయువు గుండా వెళ్ళిపోయింది. కొందరు మూత్ర విసర్జనకి వెళ్ళి ప్రాణం విడిచిపెడతారు, అంటే వీడికి కూడా అలా వెళ్ళిపోయింది ప్రాణం. ఈ రెండు అధస్థానాలు, నీచ స్థానాలు ప్రాణం పోవడానికి. ఇక ఇవి కాకుండా కొందరికి నోట్లోంచి పోతుంది, అందుకే వాడు గుర్రని బాగా గురగబెట్టేసి నోరలా ఆవుల నుంచి బెత్తల్లో ఒకసారి చూడండి, ఒకసారి ఫోటోలు తీయండి అందరినీ, ఎంతమంది నోళ్ళు బయటకు వస్తాయో. ఆ నోరు తెరిచి ఉండగా ప్రాణం పోతున్నట్టు ఎప్పుడో ఒకప్పుడు. ఇది మధ్యమ స్థానం. నోరు, ముక్కులు, కళ్ళు ఇవి మధ్యమ స్థానాలు అంట, అది చెవులు కూడా. వీటిల్లో ఏదో ఒక ద్వారం ఉండా అలా కళ్ళు తెరుచుకుని భయంతో ప్రాణం విడిచిపెట్టేస్తారు. అలా నోరు తెరిచి కొందరు, చెవుల్లోంచి కొందరు ప్రాణం విడిచిపెట్టేస్తారు. ముక్కులోంచి ప్రాణం పోగానే రక్తం వస్తుంది, అందుకే ముక్కుల్లో గుడ్డలు పెడతారు లేక దూది పెడతారు. ఇవన్నీ రహస్యాలు. ఇవి భయపడమని చెప్పడం కాదు మీకు, ఇవి తెలుసుకుంటే అసలు మృత్యు భయం ఉండదు. అందుకని మృత్యుంజయులు అవ్వడానికి ఇదంతా ఒక గొప్ప సాధన అన్నమాట. ఈ ద్వారములన్నీ కాకుండా అద్వారము గుండా శరీరం విడిచిపెడితే మోక్షం పొందుతాడు. అనగా ఇక్కడుంది ద్వారం కానిది సహస్రార కమలం, ఇది మూసుకుపోయి ఉంటుంది ఇక్కడ మెదడు దగ్గర. ఇది యోగాభ్యాసంతో పగలగొట్టుకుని ఇందులోంచి ప్రాణం విడిచిపెడతారు యోగులు. అందుకే యోగులకి ఇది పగిలిపోతుంది, మూర్ధం భేదించుకుని ఇందులో నుంచి ప్రాణం విడిచిపెట్టినవాడు ఈ జన్మలోనే విముక్తి పొందాడు. అలాంటి అరుదైన యోగుల్ని నేను చూశాను. ఇది పగిలిపోతుంది ఇక్కడ. పగలకపోతే అపరబ్రహ్మలు శ్మశానంలో కొబ్బరికాయతో తల మీద కొట్టిస్తారు అనవసరంగా కపాల మోక్షం అని. కొబ్బరికాయతో కొట్టిస్తే పుర్రి పొగులుతుంది, కానీ అది కపాల మోక్షం కాదు, తప్పది అసలు ఆ విధానమే. తనంత తాను సాధకుడు పగలగొట్టుకోవాలి. నువ్వు బలాత్కారంగా కర్ర పెట్టి పగలగొట్టి వాడి కపాల మోక్షం ఇచ్చి వీడిలా పోయింది ప్రాణం అంటే ఎలాగా? అది హత్య అవుతుంది తప్ప. ఈ శరీరమే పురంజనుడు, వీడికి జ్ఞానోదయం అవ్వడమే జీవితానికి పరమార్థం. ఆ జ్ఞానోదయం ఇచ్చే గురువే నారదుడు. అంటే అంతరార్థం ఏం చెప్పారంటే శివపురాణంలో, నాయన మీరందరూ పురంజనులే, మీరు గురువును ఆశ్రయించి మోక్షం పొందడానికి మార్గం వెతుక్కోనంత వరకు పురంజనులు. ఒక్కసారి ఆశ్రయించారంటే నారదుని ద్వారా జ్ఞానోపదేశము పొంది పూర్వం పురంజనుడు ధరించినట్టుగా ధరిస్తారు సుమా అని శివపురాణం చెబుతోంది. అప్పుడు ఆ పురంజనుడు నారదుడిని ఆశ్రయించాక నారదుడు ఆయనకి శరీర రహస్యం చెప్పి నువ్వు ఈశ్వర సాక్షాత్కారం పొందన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా చూడటం అండి? అప్పటికింకా భూలోకంలో ఇలా ఇన్ని క్షేత్రాలు లేవుగా చెప్పక, కొత్తగా సృష్టి, జ్యోతిర్లింగాలు లేవు, అసలు ఇంకా లింగరూపమే లేదు, గుళ్ళు లేవు, విగ్రహాలు లేవు, ఏమీ లేవు. ఎలాగా? అప్పుడు ప్రారంభకాలంలో జ్ఞానముతో ఆత్మారాధన చేశారు. మనస్సులోనే పరమేశ్వరుణ్ణి లింగరూపంలో ఆరాధన చేసే విధానం ఉండేది. ఆ మానసిక లింగాలు క్రమంగా బయటికి తీసుకొచ్చిన ఘట్టమే ఈ జ్యోతిర్లింగాల మహిమ. ఒకరోజున ఈ పురంజనుడనేవాడు నారదుని దగ్గరకు వచ్చాడు. నారద, రోజు కొంత కొంత చొప్పున నాకు పరమేశ్వరుడి మాయ గురించి చెబుతున్నావు, నాకు చాలా సంతోషం. ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూసి ఆయన్ని సేవించి తరించాలి అని నాకు కోరికగా ఉంది అన్నాడు. అప్పుడు నారదుడు నందీశ్వరుణ్ణి ప్రార్థించాడు. నందీశ్వరుడు ప్రత్యక్షమై ఈ పురంజనుడికి నారదునికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. సృష్టి ఆరంభకాలంలో నందీశ్వరుడి చేత ఉపదేశింపబడిన మహామంత్రం ఓం నమశివాయ. మీ చేత 5 సార్లు అనిపిస్తాను భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్రంలో మీరని ఉపదేశం పొంది వీలున్నప్పుడలా చేసుకోండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఈ ఉపదేశం అయ్యాక అప్పుడు నందీశ్వరుణ్ణి ఈ పురంజరుడు నారదుడు కూడా, మహాత్మా ఈ మంత్రం యొక్క విశేషం, ఇందులో ఉన్న నిగూఢార్థాలు వీటిని వివరించు, ఈశ్వరుణ్ణి చూసే మార్గం చెప్పు అన్నారు. నారదుడు తన కోసం అడగల, నారదుడు ఎలాగో కైలాసానికి వెళ్ళి స్వామిని చూడలేడా, ఆయన చూస్తాడు పురంజనుడి కోసం, అంటే మన కోసం అడిగాడు మానవులు చూడడానికి. అప్పుడు నందీశ్వరుడు, నాయనలారా ఒకప్పుడు ఈ జగత్తంతా జలప్రలయం అనే విషయం మీకు తెలుసున్నదే కదా, ఆ జలప్రలయ కాలంలో ఉండడానికి చోటు లేకపోయింది శివుడికి, చోటు లేక వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు, భూమి లేదు. అంతటా వ్యాపించే పరమేశ్వరుడు ఒక లోకం కోసం వెతకడం ఏమిటి అంటే మనల్ని అనుగ్రహించడానికి. అప్పుడు ఆయన తన కంటి చూపుతోటి ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించాడు. ఆయన 3వ కన్ను తెరుచుకున్నది, అందులో నుంచి అగ్నిజ్వాల బయటకు వచ్చింది, ఆ అగ్నిజ్వాలతో ఒక అద్భుతమైన పట్టణం పుట్టింది, ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కనుక దాన్ని కాశీ అన్నారు. అదనమాట మొట్టమొదట కాశీ పుట్టింది. కాశీ అంటే అర్థం ఏమిటో తెలిసిన, కాసురు దీప్తౌ అంటే ఎప్పుడూ ప్రకాశించినది, ఆ ధాతువుకి కాసురు అంటే దీప్తౌ ప్రకాశమునందు అని. ఇవాళ ఉండి రేపు ఆరిపోయే పట్టణం కాదది. ఈ లౌకికమైన విద్యుత్ దీపాలు ఉన్నాయి, కరెంట్ ఉంటే వెలుగుతాయి లేకపోతే వెలగవు, కరెంట్ ఉన్నా బలుగు మాడిపోతే టప్మని అది వెలిగి కాస్త మాడిపోతుంది మనకు కనపడదు. కానీ ఏ విద్యుత్తుతో సంబంధం లేకుండా తనంత తాను సర్వకాల సర్వావస్థలలో ధగధగా వెలుగుతూ నాశనము లేకుండా ఉండే ఒక అత్యద్భుత దివ్య పట్టణం గనక దానిని కాశీ అన్నారు. ఆ కాశీని 3వ కంటిలో ఉన్న అగ్ని ద్వారా సృష్టించాడు జ్ఞానాగ్నితోటి. అలా ఈశ్వరుడి చేత కాశీ అనే ఒక పట్టణం సృష్టించబడింది, ఆ పట్టణంలో మకాం పెట్టాడు. కాబట్టి చరిత్రలో మొట్టమొదటగా జ్యోతిర్లింగం సృష్టింపబడిన స్థలం ఏదంటే, జ్యోతిర్లింగ స్థాపనకి ఆవిర్భవించిన స్థలం ఏదన్నా ఉందంటే అది కాశీ. అయితే మనకు అనుమానం రావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీ అని చెప్పకుండా సౌరాష్ట్రం ఎందుకని. స్థలం పుట్టింది కానీ జ్యోతిర్లింగ రూపంలో స్వామి వెలిసింది సౌరాష్ట్రంలో, అది రహస్యం. అక్కడ స్థలం వేరు, పుట్టడం వేరు. ఒక వ్యక్తి ఫస్ట్ జీవితంలో కష్టపడి 200 గజాలు కొన్నాడు, కానీ అక్కడ కాకుండా ఇంకో చోట ఇల్లు కట్టాడు వేరే చోట. అయినా వాడు ఏమంటాడు, ఏమంటే నేను కొన్నది ఫలానా చోట ఖైరతాబాద్ సర్కిల్లోనే కొన్నానండి, కాకపోతే ఇల్లు మాత్రం ఏలూరులో కట్టానండి అంటాడు. అది ఆయన ఉన్నారనుకోండి, మంధనలోనే మా ఫస్ట్ స్థలం అండి, కానీ కట్టడం మాత్రం ఇల్లు ఏలూరులో కట్టామండి అండల్లా. కాబట్టి స్థలం ఎక్కడున్నా ఇల్లు ఇక్కడ కట్టారు. అలాగే ఈశ్వరుడికి నిజమైన నివాస స్థానం మొట్టమొదటిది కాశీ, అక్కడ సృష్టించుకుని ఉన్నాడు. కానీ జ్యోతిర్లింగములలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథలింగం. ఇప్పుడు ఈశ్వరుడు అలాగా ఒక అత్యద్భుత స్థలాన్ని సృష్టించాక కాశీని, క్రమంగా భూమి పెరిగాక ఆ కాశీని భూమి మీద స్థాపించాడు. ఆ స్థాపించిన స్థలమే గంగానదీ తీరం. అంటే ఇదివరకు కాశీ ఆకాశంలో వేళ్లాడుతూ ఉండేది, ప్రళయం పూర్తయి భూమి రాగానే భూమి మీద దాన్ని మళ్ళీ నిక్షిప్తం చేశాడన్నమాట. పట్టుకొచ్చి రైలు పెట్టి తయారయ్యాక పట్టా మీద ఎక్కించినట్లుగా. ఇక ఆ తర్వాత భక్తుల కోసం ముందుగా అర్చారూపం, కాళ్ళు ముక్కు చెవులు చేతులు మొదలైన వాటితో కూడిన ఒక అందమైన రూపాన్ని చూపించాడు. కాబట్టి శివుడికి మొదటి దేవుటనమాట రూప పూజ. ఇప్పుడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇలాంటి విగ్రహ రూపంలోనే పూజించేవారు, అప్పటికి లింగం లేదు.